ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం వింటారు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
చేను కబుర్లు,
పంట సాగు, ఇంటి బాగు.
చేను కబుర్లు, ఆలకించు, ఆలోచించు, ఆచరించు.
చేను కబుర్లు మీ చింత
లేదిక మీ ఇంట చింత.
ఓ తెలంగాణ రైతన్నా, నీకోసమేనే ఈ వ్యవసాయ గృహ విజ్ఞాన తరంగాలు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
వ్యవసాయ విజ్ఞాన తరంగిణి, గృహ విజ్ఞాన తరంగిణి, ఇవే చేను కబుర్లు.
ఈనాటి చేను కబుర్లు కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం జగిత్యాల నుండి విద్యార్థులు పొద్దుతిరుగుడు పంట సాగు గురించి సంభాషణ రూపంలో చెప్పడానికి మీ ముందుకు వచ్చారు.
గ్రామ రైతు సంఘ భవనం ముందర రైతులందరూ కూర్చొని పంటల గురించి చర్చించుకుంటున్నారు.
పాత్రలు: ఎల్లమ్మగా మైథిలి, మల్లమ్మగా మమత, కాపలదారుగా సతీష్, లక్ష్మిగా వైష్ణవి పాత్రలు పోషిస్తున్నారు.
మనం ఎన్నో రకాల పంటలను పండిస్తున్నాం, కానీ ఏ పంటకు కూడా సరైన ధరలు లేక పెట్టుబడుల్లో కూడా రాక ఎంతో మంది రైతులు వ్యవసాయాన్ని వదిలిపెట్టి పట్టణ ప్రాంతాలకు వలస వెళ్లి కూలీలుగా మారిపోచున్నారు.
కాదు ఎల్లమ్మ, అసలు మనం ఏ పంటలు పండిస్తున్నాము నీకు తెలుసానే? మార్కెట్ లో ఏ పంటలు గిట్టుబాటు ధర ఉంటుందో తెలుసుకోకుండానే పాతకాలపు పంటల్ని అందరం పండిస్తున్నాం. అందుకే మనం నష్టపోవాల్సి వస్తుంది. కాబట్టి మార్కెట్ లో అధిక ధర పలికే పంటలనే పండించాలి.
మల్లమ్మ, మన తాత ముత్తాతలు పండించినటువంటి వరి, మొక్కజొన్న పంటలనే పండించడం తప్ప ఏ విధమైన వాణిజ్య పంటలను పండించడం తెలియదాయే మనకు.
అవునే, అందుకనే మన వ్యవసాయ శాఖ వారు గ్రామాల వారిగా రైతు మిత్ర బృందాలకు వాణిజ్య పంటలను ఎలా పండించాలో అవగాహన సదస్సులను పెట్టిస్తున్నారు.
మరే మన పల్లె నుండి ఎవరైనా వ్యవసాయ అధికారులు ఏర్పాటు చేసిన రైతు అవగాహన సదస్సులకు ఎవరేమో పోకపోతే?
ఎందుకు పోలేదే? మన పండే కొండలరావు గారి బిడ్డ లక్ష్మి ప్రతి ఏటా రైతు అవగాహన సదస్సుకు హాజరవుతూ జిల్లాలోని ఎంతో మంది రైతులకు అవగాహన కలిగిస్తుందని విన్నాను.
సరే, ఆ కొండలరావు గారి బిడ్డ దగ్గరికి వెళ్లి కాసిన్ని వ్యవసాయానికి సంబంధించిన ముచ్చట్లను తెలుసుకొని వస్తాం పద.
అయ్యా, కొండలరావు గారి బిడ్డ ఉందా?
అవునమ్మా, అందరూ రైతులు కట్టకట్టుకుని వచ్చారేంటి? మా చిన్నమ్మ గారు లోపల ఏదో పనిచేస్తుంది, మీరొచ్చి వరండాలో కూర్చోండి, పిలుస్తాను.
అమ్మగారు దండాలండి.
అరే, అందరు రైతులు గుమిగుడి వచ్చారేమి సంగతి?
బిడ్డ, నువ్వు వ్యవసాయ సదస్సుకు పోయావట గదా, అక్కడ మీరు ఏమేమి తెలుసుకున్నారో మాకు జర చెప్పండమ్మా.
అవును మల్లమ్మ, నేను పోయినా. అక్కడ వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు పంటల సాగు గురించి చాలా చక్కగా వివరించారు. నేను మీకు చెప్తాను. అవును, మీరు ఏమేం పంటలు పండిస్తున్నారు?
వరి, మొక్కజొన్న లాంటి పంటలను పండిస్తున్నామమ్మా.
ఈ పంటలు పండిస్తే మీ బ్రతుకులు ఎలా మారుతాయి ఉన్న కొద్ది నీళ్లతో?
ఏం చేయమంటావు బిడ్డ, తిండి గింజలకని వరి నాటు వేస్తే తీరా సమయానికి నీళ్లందక సగం ఎండిపోతుంది.
అందుకే మనం తక్కువ నీళ్లతో ఆరుతడి నూనె గింజల పంటలను పండిస్తే ఇప్పుడున్న కాలానికి తగ్గట్టుగా ఉంటుంది. తక్కువ నీళ్లతో ఎక్కువ మొత్తం భూమిని సాగు చేయవచ్చు, పండిన పంటకు మార్కెట్ లో అధిక ధర పలుకుతుంది.
ఏం చేయమంటావు బిడ్డ, ఆ ఆరుతడి నూనె గింజల పంటలేమో మాకు తెలియకపాయే, అవేంటో మాకు కొంచెం చెప్పు.
అదేనమ్మా, మనం ఖరీఫ్ లో వర్షాలు ఆలస్యమైనప్పుడు యాసంగికి కొద్దిపాటి నీళ్లను ఉపయోగించుకుని తక్కువ కాల పరిమితి గల పొద్దుతిరుగుడు పంటను సాగు చేసుకుంటే మంచి దిగుబడి వస్తుంది, మార్కెట్ లో మంచి ధర పలుకుతుంది.
మరి ఎప్పుడెప్పుడు ఈ పంటలను విత్తుకోవాలమ్మా? ఎలాంటి నెలలో విత్తుకోవాలి?
ఖరీఫ్ లో అయితే తేలికపాటి నెలలో జూన్ రెండవ పక్షం నుండి జూలై రెండవ పక్షం వరకు విత్తుకోవచ్చు. అదే బరువైన నెలలో అయితే ఆగస్టు రెండవ పక్షం వరకు విత్తుకోవచ్చు.
బిడ్డ, ఆ కాలం అయిపోయింది కదా, ఇప్పుడెలా?
మంచి ప్రశ్న అడిగావు మల్లమ్మా. వచ్చే రబీలో నవంబర్ డిసెంబర్ మాసాలలో విత్తుకోవచ్చు. నీటి సౌకర్యం ఉన్నప్పుడు జనవరి రెండవ పక్షం నుండి ఫిబ్రవరి మొదటి పక్షం వరకు విత్తుకోవచ్చు. ఎంతైనా పుష్పించే దశ, గింజ గట్టిపడే దశలలో పగటి కాలం 8 నుంచి 10 గంటలు సూర్యరశ్మి ఉంటే గింజలు బాగా నిండటమే కాక నూనె శాతం పెరుగుతుంది.
బిడ్డా, ఎలాంటి నేలలో అయితే అధిక దిగుబడి పొందగలము?
అదే మల్లమ్మ, నీరు నిల్వ ఉండాలి. ఎర్ర చెలుక, ఇసుక, రేగడి మరియు ఒండ్రు నేలలు పొద్దుతిరుగుడు పంటకు శ్రేష్టమైనవి. వర్షాధారంగా పండించేందుకు బరువైన నల్లరేగడి నీళ్లు, నీటి వసతులు ఉన్నట్లయితే తేలిక నేలలు కూడా అనుకూలమైనవి.
అవును బిడ్డా, ఎలాంటి రకాలను విత్తుకుంటే అధిక దిగుబడులు వస్తాయో జర చెప్పండి.
ముఖ్యంగా కొన్ని హైబ్రిడ్ రకాలు ఉన్నాయి. KBSH 44, దీని పంట కాలం 90 నుంచి 95 రోజులు. దీని దిగుబడి ఎకరాకు 560 కేజీల నుండి 600 కేజీలు ఉంటుంది. దీనిలో 38% నూనె ఉంటుంది. NDSH 1 హైబ్రిడ్ తీసుకున్నట్లయితే దీని పంట కాలం 80 నుంచి 85 రోజులు ఉంటుంది. దీని దిగుబడి ఎకరాకు 600 నుండి 700 కిలోలు ఉంటుంది. దీనిలో నూనె శాతం 40 ఉంటుంది. DRSH 1 హైబ్రిడ్ తీసుకున్నట్లయితే దీని పంట కాలం 90 నుంచి 95 రోజులు ఉంటుంది. దీని దిగుబడి ఎకరాకి 600 నుండి 700 కేజీలు ఉంటుంది. దీనిలో 40% నూనె ఉంటుంది.
నేలని ఏ విధంగా చదును చేయాలి బిడ్డా?
భూమిని 3 నుంచి 4 సార్లు బాగా దున్ని మెత్తని దుక్కిని తయారు చేసుకోవాలి. బరువు నేలలో అయితే 1-2 సార్లు కలిపి దున్ని చదును చేసి విత్తుకోవాలి.
ఎంత విత్తనమైతే సరిపోతుంది బిడ్డా?
ఎకరాకు 2 కిలోల విత్తనం సరిపోతుంది. వర్షాధార పరిస్థితుల్లో అయితే తొందరగా విత్తనం మొలకెత్తుతుంది. కానీ మిగతా సమయంలో లీటర్ నీటిలో కిలో విత్తనం చొప్పున 14 గంటల సేపు మంచినీటిలో నానబెట్టి నీడలో ఆరబెట్టి విత్తినట్లయితే మొలక శాతం పెరుగుతుంది.
విత్తన శుద్ధి ఎలా చేయాలి? ఏమేం రసాయనాలు వాడాలి బిడ్డా?
ఈ పంటలో ఆల్టర్నేరియా, నెక్రోసిస్ ఎక్కువగా వ్యాపించే తెగుళ్లు. ఆల్టర్నేరియా ఆకుపచ్చ తెగులు నివారణకు ఇప్రోడియాన్ 25% మరియు కార్బండిజం 25% 2 గ్రాములు కిలో విత్తనానికి వాడి విత్తన శుద్ధి చేసుకోవాలి.
విత్తే పద్ధతి ఎలా బిడ్డా?
బోదెలు చేసి విత్తనం నాటినట్లయితే పంట కాలంలో వివిధ దశలలో నీటి తడులు ఇవ్వడానికి, పైపాటుగా ఎరువులు వేయడానికే కాకుండా మొక్కకు తగినంత పటుత్వం కూడా లభిస్తుంది. తేలిక నేలల్లో అయితే 45 సెంటీమీటర్లు 20 నుంచి 25 సెంటీమీటర్ల దూరం ఉండేలా చూసుకోవాలి. నల్లరేగడి నేలల్లో 60 సెంటీమీటర్లు 30 సెంటీమీటర్ల దూరం ఉండేలా విత్తుకోవాలి. 10-15 రోజుల తర్వాత కుదురుకు ఆరోగ్యవంతమైన మొక్కలను ఉంచి మిగిలిన మొక్కలను తీసివేయాలి. ఈ విధంగా చేయడం వలన మొక్కల మధ్య నీరు మరియు పోషకాల కోసం పోటీ తగ్గి పువ్వు పరిమాణం పెరిగి అధిక దిగుబడి పొందుటకు దోహదపడుతుంది.
ఎరువులు ఎలా వాడాలి బిడ్డా?
ఎకరానికి 3 టన్నులు చిలికిన పశువుల ఎరువును విత్తే 2-3 వారాల ముందు వెయ్యాలి. భూసార పరీక్ష ఆధారంగా ఇతర ఎరువులను అందించాలి. వర్షాధార పంటలలో తీసుకున్నట్లయితే ఎకరాకి 24 కిలోల నత్రజని 2 దశలుగా, భాస్వరం 24 కిలోలు, పొటాష్ 12 కిలోలను అందించాలి. నీటిపారుదల పంటలో తీసుకున్నట్లయితే ఎకరాకి 30 కిలోలు 3 దశలలో, భాస్వరం 36 కిలోలు, పొటాష్ 12 కిలోలను అందించాలి. గంధకం తక్కువగా ఉన్న నేలల్లో జిప్సం 55 కిలోలు ఎకరాకి వేస్తే నూనె శాతం పెరుగుతుంది. పైరుపూత దశల్లో 2 గ్రాముల బొరాక్స్ లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి.
నీటి తడులను ఎలా అందించాలి బిడ్డా?
నేలల రకాన్ని బట్టి, పగటి ఉష్ణోగ్రతను బట్టి ఎర్ర నేలల్లో 8 నుంచి 10 రోజులు, నల్లరేగడి నేలల్లో 15 నుంచి 20 రోజుల వ్యవధిలో నీటి తడులు అందించాలి. మొగ్గ తొడుగు దశ, పువ్వు వికసించే దశ మరియు గింజ కట్టు దశలలో ఎట్టి పరిస్థితుల్లోనూ బెట్టుకు గురి కాకుండా చూసుకోవాలి. నీటి లభ్యత తక్కువగా ఉన్నట్లయితే సాలు మార్చి సాలు పద్ధతిలో నీరు పెట్టాలి. దీని వలన నీటి వినియోగ సామర్థ్యం పెరగటమే కాకుండా స్క్లీరోషియం వడల తెగులు వ్యాప్తిని కూడా అరికట్టవచ్చు.
సరే బిడ్డా, పంటలో ఏ విధంగా కలుపు నివారణ అంతర కృషి చేయాలి?
విత్తిన 30-40 రోజుల వరకు పంటలో కలుపు లేకుండా చూసుకోవాలి. లీటర్ నీటికి 5 మిల్లీలీటర్ల పెండి మిథాలి 30% ఈసీ లేదా అల్లాక్లోర్ 50% ఈసీ కలుపుకొని విత్తిన వెంటనే పిచికారీ చేయాలి. విత్తిన 20 నుంచి 25 రోజుల తర్వాత అంతర కృషి చేయాలి. లీటర్ నీటికి 1.25 మిల్లీలీటర్ల ఫినాక్సిప్రోఫ్ ఇథైల్ 9% ఈసీని కలిపి పిచికారీ చేయటం వలన గడ్డి జాతి కలుపును నివారించవచ్చు.
బిడ్డా, ఈ పొద్దుతిరుగుడు పంటలో ఎలాంటి సస్యరక్షణ చర్యలు చేపట్టాలి? ఏమేం తెగులు ముఖ్యంగా వస్తాయి?
దీనిలో ముఖ్యంగా వచ్చే పురుగులు తెగుళ్లు బీహారీ గొంగలి పురుగు, శనగపచ్చ పురుగు, ఆల్టర్నేరియా ఆకుపచ్చ తెగులు, బూడిద తెగులు, నెక్రోసిస్ తెగులు.
బీహారీ గొంగలి పురుగును ఎలా గుర్తించాలి బిడ్డా?
పురుగులు ఉధృతంగా ఆశిస్తే మొక్కలు చనిపోతాయి. వీటికి అనుకూల పరిస్థితులు పుష్పించే దశలలో ఎక్కువగా ఆశిస్తుంది. నివారణ చర్యలు: క్లోరోపైరిపోజ్ 2 ml మరియు డైక్లోరిపాజ్ 1 ml లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి.
శనగ పచ్చ పురుగును ఎలా గుర్తించాలి బిడ్డ?
లార్వాలు పువ్వుల గింజల మధ్య చేరి వాటిని తింటూ అధిక నష్టాన్ని కలుగజేస్తాయి. వీటికి అనుకూల పరిస్థితులు పుష్పించే దశలలో ఆశిస్తుంది. నివారణ చర్యలు: థయోడికార్ప్ 1 gl నీటి కలిపి పిచికారీ చేయాలి.
ఆల్టర్నేరియా ఆకుపచ్చ తెగులు ఎలా గుర్తించాలి? దానికి అనుకూల పరిస్థితులేంటి బిడ్డ?
ముదురు గోధుమ రంగు మచ్చలు ఏర్పడి ఆకులు మాడిపోయినట్లు అవుతాయి. వీటికి అనుకూల పరిస్థితులు: పైరు 25 రోజుల నుంచి 65-70 రోజుల వరకు ఈ తెగులు ఆశించి నష్టం చేస్తుంది.
ఆల్టర్నేరియా ఆకుపచ్చ తెగులుకి నివారణ చర్యలేంటి బిడ్డ?
ప్రొపికోనజోల్ 25% ఈసి 1 ml లీటర్ నీటిని కలిపి పిచికారీ చేయాలి.
బూడిద తెగులు ఎలా గుర్తించాలి బిడ్డ? దానికి అనుకూల పరిస్థితులేంటివి?
ఆకుపై అడుగు భాగాన బూడిద రంగు లాంటి పొడి కప్పబడి ఉంటుంది. తేమ తక్కువగా ఉండే వేడి వాతావరణంలో తెగులు తీవ్రత ఎక్కువగా ఉంటుంది.
బూడిద తెగులు నివారణ చర్యలేంటి బిడ్డ?
డినోక్యాప్ 1 ml లేదా ప్రొపికోనజోల్ 1 ml లీటర్ నీటి కలిపి పిచికారీ చేయాలి.
నెక్రోసిస్ తెగులు గుర్తించే లక్షణాలు, వాటి అనుకూల పరిస్థితులేంటి బిడ్డ?
ఆకులు సరిగ్గా పెరగక గిడసబారిపోతాయి. పువ్వు సరిగ్గా వికసించుకోక మెలిక తిరిగి వంకరగా మారుతాయి.
నెక్రోసిస్ తెగులు అనుకూల పరిస్థితులేంటి బిడ్డ?
తామర పురుగు ద్వారా వ్యాప్తి చెందుతుంది. నివారణ చర్యలు: విత్తన శుద్ధి చేయాలి, పార్థీన్యం కలుపును నివారించాలి, మిడాక్లోప్రిడ్ 4 ml 10 L నీటికి థయోమిథాక్సిమ్ 0.5 gl లీటర్ నీటి కలిపి 2 సార్లు పిచికారీ చేయాలి.
బిడ్డ, ఈ పంటకు పక్షుల నుండి ఏ విధంగా రక్షించుకోవాలి?
ఏం లేదు మల్లమ్మ, ఈ పంటకు ముఖ్యంగా రామచిలుకల బెడద ఎక్కువగా ఉంటుంది. వీటి రాక నివారణకు పైరును ఒకే రైతు కాకుండా కనీసం కొంతమంది రైతులు కలిసి 20-25 ఎకరాలలో సాగు చేసుకోవాలి. మెరుపు రిబ్బన్లను పైరు పైన సూర్యరశ్మి రిబ్బనుపై పడేలా కట్టాలి. శబ్దం చేయడం, దిష్టిబొమ్మలను ఉపయోగించి పక్షులను పారద్రోలవచ్చు.
ఈ పంట ఎప్పుడు కోతకొస్తుంది బిడ్డ?
అది ఏమంత సుతారం కాదు మల్లమ్మ. పువ్వు వెనుక భాగం నిమ్మ పచ్చ రంగుకు మారిన తరువాత పువ్వులను కోసి 2-3 రోజుల పాటు ఆరనివ్వాలి. ట్రాక్టర్ ద్వారా నడిచే మార్పిడి యంత్రాలను ఉపయోగించి విత్తనాన్ని వేరు చేసుకోవచ్చు. విత్తనాన్ని 9-10% తేమ వచ్చే వరకు ఎండబెట్టాలి.
బాగానే ఉంది బిడ్డ. 1 ఎకరానికి ఎంత దిగుబడి వస్తుందంటావు?
ఎకరాకు సుమారు 400 kg నుండి 600 kg వరకు వర్షాధార పంట కింద వస్తుంది. 800 kg నుండి 900 kg నీటిపారుదల సాగు కింద సాగించవచ్చు. ప్రస్తుత కాలంలో మార్కెట్ ద్వారా క్వింటాల్కు 6,000 నుండి 8,000 పలుకుతుంది.
సరే బిడ్డ, చాలా చక్కగా పొద్దుతిరుగుడు పంట యొక్క యాజమాన్య పద్ధతులను వివరించావు. ఈసారి మీరు మళ్ళీ వ్యవసాయ సదస్సుకు వెళ్లేటప్పుడు మాకు చెప్పండి బిడ్డ, మేము కూడా వచ్చి పంటల గురించి తెలుసుకుంటాము.
తప్పకుండా తెలియచేస్తాను మల్లమ్మ.
ధన్యవాదాలు బిడ్డ.
రైతు 10,000 మట్టిలోకి వెళితేనే మన 5,000 నోట్లోకి వెళ్తాయి. అడుగు ముందుకు వేయగలిగితేనే దూరం అన్నది ఏమీ లేదు. చెమటను చిందించగలిగితేనే సాధ్యం కానిది ఏమీ లేదు.
ఈరోజు చేను కబుర్లు కార్యక్రమంలో మధుమేహ నివారణలో చిరుధాన్యాల ప్రాముఖ్యత మరియు ఆరోగ్యాన్నిచ్చే చవకైన చుక్కకూర గురించి తెలుసుకుందాం. భారతీయ ఆహారంలో చిరుధాన్యాలకు ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది. చిరుధాన్యాల వాడకం లేకుండా భారతీయ ఆహారం అసంపూర్తి అయిందని చెప్పవచ్చు. చాలా మందికి చిరుధాన్యాల వాడకంపై చాలా చులకన భావం ఉన్నది. వీటిలో కాల్షియం, పీచు పదార్థం, ఇనుము వంటి పోషకాలు బియ్యం, గోధుమల కంటే అధికంగా ఉంటాయి. బియ్యం, గోధుమలతో చేసే అన్ని వంటకాలను చిరుధాన్యాలపై పొట్టును తీయడం వలన చేసుకోవచ్చు. చిరుధాన్యాల వాడకం తగ్గడం వలన ప్రజలు వివిధ రోగాల బారిన పడుతున్నారు. పల్లె ప్రజలలో 50 సంవత్సరాల క్రితం వరకు భారతదేశంలో చిరుధాన్యాలు ప్రధాన ఆహార ధాన్యాలు, స్థానిక ఆహార సంస్కృతులలో ప్రధానమైన ఆహారం. పట్టణ ప్రజలు మాత్రమే వీటిని ముతక ధాన్యాలుగా మరియు మొరటు కష్టం చేసే ఆహారంగా చూస్తూ వచ్చారు. అనేక ఇతర అంశాల లాగానే దురదృష్టవశాత్తు ఈ ప్రాచీన పోషక చిరుధాన్యాల వాడకం తగ్గి శుద్ధి లేదా పాలిష్ చేయబడిన ఆహార వినియోగం పెరిగింది. దీని వలన పల్లె ప్రజలలో కూడా వివిధ జీవనశైలి వ్యాధులు ప్రబలుతున్నవి. చిరుధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందవచ్చని వైద్యులు, ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా మధుమేహం సమస్యాత్మకమైన మరియు ప్రజలలో పెరుగుతున్న వ్యాధిగా మారింది. మధుమేహం 2012లో అత్యధిక మరణాలకు కారణమైంది. అందువలన అత్యంత ప్రమాదకార వ్యాధిగా పరిగణింపబడింది. వంశపారపర్యంగా ఊబకాయం, ఒత్తిడి, ఆధునిక ఆహారం మరియు శారీరక శ్రమ లేకపోవడం మధుమేహానికి ముఖ్య కారణాలు. సుఖమైన జీవన శైలి విధానం మరియు ఆహార నియంత్రణ మధుమేహంతో బాధపడుతున్న వారిలో గొప్ప ప్రభావాన్ని చూపుతుంది. అందువల్ల పోషకాహార అంశాలను పరిగణలోనికి తీసుకోవడం ద్వారా ఆహారపరమైన మధుమేహంను దూరం చేసుకోవచ్చు. మధుమేహం నిర్వహణలో చిరుధాన్యాల పాత్ర. చిరుధాన్యాలు మరియు వాటి ఆధారిత పదార్థాల వినియోగం మధుమేహం గల వారికి చాలా మంచివి. చిరుధాన్యాలు సంక్లిష్ట పిండి పదార్థాలు మరియు పీచు పదార్థాన్ని అధికంగా కలిగి ఉండడం వలన ఇవి భుజించిన తరువాత నెమ్మదిగా గ్లూకోజ్ స్థాయిలను ఉత్పత్తి చేసి అదుపులో ఉంచుతాయి. అందువలన చిరుధాన్యాలు 2వ రకం మధుమేహం గలవారికి చాలా ఉపయోగకరం. 2వ రకం డయాబెటీస్ వయస్సుతో సంబంధం లేకుండా అందరిలోనూ రావడానికి ఆస్కారం ఉంది. చాలా మందిలో డయాబెటీస్ ముందస్తు లక్షణాలు లేకపోవడం వలన డయాబెటీస్ ఉన్నదని పరీక్షలు చేసేంత వరకు తెలియదు. త్వరగా జీర్ణమయ్యే పిండి పదార్థాలు గల ఆహార పదార్థాలు అంటే పొట్టు తీసిన ఆహార ధాన్యాలు, వాటితో చేయబడిన ఆహార పదార్థాలు, పండ్ల రసాలు మొదలైనవి రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను పెంచే ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకోవడం వలన ప్యాంక్రియాస్ గ్రంథి ఇన్సులిన్ హార్మోన్ ఎక్కువగా ఉత్పత్తి చేయటం వలన తన పనితీరును కోల్పోతుంది. ఇన్సులిన్ హార్మోన్ ఉత్పత్తి లేకపోతే జీర్ణం కాబడిన చక్కెరలు శరీరానికి ఇంధనంగా పనికిరాకపోగా రక్తంలో నిల్వ కాబడతాయి. చిరుధాన్యాలను బియ్యంకు ప్రత్యామ్నాయంగా తీసుకోవడం వలన మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవచ్చు. చిరుధాన్యాల యొక్క అధిక పీచు పదార్థం అధిక జీర్ణతను తగ్గించి రక్తంలోని చక్కెరలో వచ్చే ప్రమాదకరమైన చిక్కులను నివారించడానికి సహాయపడుతుంది. చిరుధాన్యాలు బి విటమిన్లకు మంచి మూలం. బి విటమిన్లు పిండి పదార్థాలను పూర్తిగా శరీర అవసరాలకు ఉపయోగపడే విధంగా మార్చుకుంటాయి. అంతేకాకుండా చిరుధాన్యాలలో ఫెనోలిక్స్ అనే పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి పిండి పదార్థాలను జీర్ణం చేసే ఎంజైములను పనిచేయకుండా చేసి వాటి శోషణను తగ్గిస్తాయి. చిరుధాన్యాల యొక్క దీర్ఘకాలిక వినియోగం వలన మరియు జీర్ణక్రియకు మరియు కార్బోహైడ్రేట్ల శోషణకు ఎక్కువ తీసుకోవడం వలన రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించి 2 డయాబెటీస్ రాకుండా సహాయపడుతుంది. చిరుధాన్యాలలో ఉండే పిండి పదార్థాలు వరి, అన్నం, గోధుమలు మరియు మొక్కజొన్న పిండితో పోలిస్తే తక్కువ జీర్ణశక్తిని కలిగి ఉంటాయి. అందువలన కూడా అవి రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను పెంచవు. ధాన్యాలలో ఉండే పిండి పదార్థాలను 3 రకాలుగా విభజించారు. అవి అతిమెల్లగా, మధ్యస్థంగా మరియు వేగంగా జీర్ణమయ్యే పిండి పదార్థాలు. అతిమెల్లగా జీర్ణమయ్యే పిండి పదార్థాలు చిరుధాన్యాలలో అధికంగా ఉంటాయి. అందువలన కూడా అవి రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను పెంచవు. ఈ విధంగా చిరుధాన్యాల ఆహారం తక్కువ కొవ్వు, ఎక్కువ సంక్లిష్ట పిండి పదార్థాలు మరియు పీచు పదార్థాన్ని కలిగి ఉండటం వలన రక్తంలో గ్లూకోజ్ మరియు కొలెస్ట్రాల్ పెరగకుండా సహాయపడతాయి. ఆహార ధాన్యాల్లోని పిండి పదార్థం మరియు పీచు పదార్థం నిష్పత్తి. కొర్రలు 60.2, 6.7, సామలు 67.6, అరికలు 65.9, 5.2, వరిగలు 70.4, 5.2, ఊదలు 65.5, 13.6, జొన్నలు 70.7, 2.0, సజ్జలు పిండి పదార్థం 67, పీచు పదార్థం 2.3, రాగులు 72, 3.6, బియ్యం 78.2, పీచు పదార్థం 1.0, గోధుమలు పిండి పదార్థం 71.2, పీచు పదార్థం 2.0, క్వినోవా పిండి పదార్థం 64, పీచు పదార్థం 7.0. ఇప్పుడు ఆరోగ్యాన్నిచ్చే చవకైన చుక్కకూర గురించి తెలుసుకుందాం. చుక్కకూర ఆకుకూరలకు సంబంధించిన కూరగాయ. ఏడాది పొడవునా లభించే ఆహారం. ఎండాకాలంలో కూడా నీటి వసతి ఉండే చోట బాగా పండుతుంది. చుక్కకూరను ఫ్రిడ్జ్లో పెట్టడం వలన 5 లేదా 6 రోజుల పాటు నిల్వ పెట్టుకోవచ్చు. లేదా ఒక టవల్లో చుట్టి పెట్టడం వలన 2 లేదా 3 రోజుల పాటు నిల్వ పెట్టుకోవచ్చు. పోషక విలువలు. చుక్కకూర మంచి పోషక గని. ఇందులో ఆక్సాలిక్ యాసిడ్ ఎక్కువగా ఉండటం వలన ఇది ఆమ్లత్వం లేదా పుల్లటి రుచిని కలిగి ఉంటుంది. విటమిన్ సి, విటమిన్ కె, విటమిన్ ఇ, విటమిన్ బి మరియు విటమిన్ ఏను లేదా కెరటినాయిడ్లను పుష్కలంగా కలిగి ఉంటుంది. అలాగే బీటా కెరటిన్, లుటిన్ మరియు క్వర్సిటిన్ అనే కెరటినాయిడ్లను కూడా ఎక్కువగా కలిగి ఉంటుంది. అంతేకాకుండా పొటాషియం, మెగ్నీషియం, సోడియం, ఇనుము మరియు కాల్షియం వంటి ముఖ్యమైన ఖనిజాలకు కూడా మంచి మూలం. మరీ ముఖ్యంగా ప్రోటీన్లను కూడా కలిగి ఉండే ఆకుకూర చుక్కకూర. దీనితో పాటు ఫైబర్ లేదా పీచు పదార్థాలు కూడా ఉంటాయి. అంతేకాక దీనిలో నీటి శాతం ఎక్కువగా ఉండటం వలన క్యాలరీ చాలా తక్కువగా ఉంటాయి. ప్రతి 100 గ్రాములకు చుక్కకూరలో పోషక విలువలు: తేమ 95.2 గ్రాములు, శక్తి 15 గ్రాములు, ప్రోటీన్ 1.6 గ్రాములు, కొవ్వు 0.3 గ్రాములు, కార్బోహైడ్రేట్ 1.4 గ్రాములు, ఫైబర్ 0.6 గ్రాములు, పొటాషియం 0.9 గ్రాములు, థయామిన్ 0.03 మిల్లీగ్రాములు, రైబోఫ్లావిన్ 0.06 మిల్లీగ్రాములు, నియాసిన్ 0.2 మిల్లీగ్రాములు, విటమిన్ సి 12 మిల్లీగ్రాములు, ఫోలెట్ 125 మైక్రోగ్రాములు, కాల్షియం 6.3 మిల్లీగ్రాములు, బీటా కెరోటిన్ 2300 మైక్రోగ్రాములు, విటమిన్ ఏ 1250 మైక్రోగ్రాములు, మొత్తం కెరోటిన్ 12700 మైక్రోగ్రాములు, ఐరన్ 0.8 మిల్లీగ్రాములు, భాస్వరం 17 మిల్లీగ్రాములు. ఆరోగ్య విలువలు: చుక్కకూరను పురాతన కాలం నుండి జీర్ణక్రియకు క్రమబద్ధీకరించే ఔషధంగా మరియు ఇతర ప్రయోజనాల కోసం ఉపయోగించేవారు. చుక్కకూరలో క్యాన్సర్, రక్తపోటు, మధుమేహం మరియు గుండె జబ్బులతో సహా పలు రకాల వ్యాధుల చికిత్సకు మరియు నివారించడంలో చాలా ప్రభావవంతమైన న్యూట్రాసిటికల్స్ ఉన్నాయి. కానీ చుక్కకూర ఆక్సాలిక్ యాసిడ్ను ఎక్కువగా కలిగి ఉండటం వలన కొంతమందికి ముఖ్యంగా కీళ్లవాతం, మూత్రాశయం మరియు మూత్రపిండాలలో రాళ్లతో బాధపడుతున్న వారికి మంచిది కాదు. కానీ ఆమ్లత్వం ముదురు ఆకులలో కన్నా లేత ఆకులలో తక్కువగా ఉంటుంది, కాబట్టి తగినంత పరిమాణంలో వాడుకోవచ్చు. ఇటీవల అధ్యయనాల ప్రకారం బోలు ఎముకల వ్యాధి, కీళ్ల నొప్పులు, డయాబెటీస్, చర్మ క్యాన్సర్ మరియు గుండె జబ్బులను నివారించడంలో విటమిన్ కే, ఈ ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నవి. ఈ 2 విటమిన్లు చుక్కకూరలో పుష్కలంగా ఉన్నాయి. చుక్కకూరను తీసుకోవడం వలన రక్తపోటును కూడా తగ్గించుకోవచ్చు. చుక్కకూరలో ఫ్లేవనాయిడ్స్ అనే ప్రత్యేక రసాయనాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి రకరకాల క్యాన్సర్ల నుండి మనల్ని కాపాడతాయి. ఈ ఫ్లేవనాయిడ్స్ శరీరంలో క్యాన్సర్ కణాలను నాశనం చేయడమే కాకుండా ఈ వ్యాధి మరింత వ్యాప్తి చెందకుండా లేదా నిరోధించడానికి సహాయపడుతుంది. శరీరంలో కొలెస్ట్రాల్ మరియు ట్రైగ్లిజరాయిడ్ స్థాయిలను అదుపులో ఉంచే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలను చుక్కకూర కలిగి ఉంది. విటమిన్ సిను పుష్కలంగా కలిగి ఉండటం వలన రోగనిరోధక వ్యవస్థను బలపరచడంలో ఉపయోగపడుతుంది. చుక్కకూర చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచే యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలను కలిగి అనేక ఇతర అంటువ్యాధులు మరియు సంబంధిత వ్యాధులను నివారించడానికి సహాయపడుతుంది. చుక్కకూరలోని ఫైబర్ లేదా పీచు పదార్థం అధిక బరువును తగ్గించడమే కాకుండా నియంత్రిస్తుంది. చుక్కకూర మహిళలకు చాలా మంచి ఆహారం. మహిళల్లో ఎముక ఆరోగ్యాన్ని కాపాడటానికి మరియు బోలు ఎముకల వ్యాధి వంటి సమస్యలను నివారించడంలో ఉపయోగపడుతుంది. చుక్కకూరలో యాంటీ ఆక్సిడెంట్లను కలిగి వృద్ధాప్య సంకేతాలపై పోరాడటానికి సహాయపడుతుంది. ఇది వయసు మీరిన తర్వాత వచ్చే ముడతల చర్మం రాకుండా సహాయపడుతుంది. వంటక విలువలు: చుక్కకూరను వివిధ రకాల వంటకాల తయారీలో కూడా ఉపయోగించుకోవచ్చు. పప్పుకూర, పచ్చడి, మటన్, చికెన్ వంటి రకాల కూరలలో కూడా ఉపయోగించుకోవచ్చు. చుక్కకూర పుల్లటి రుచిని కలిగి ఉండడం వలన మిగతా అన్ని ఆహార పదార్థాలతో కలిపి కింది విధంగా వండుకోవచ్చు. బంగాళదుంప చుక్కకూర. కావలసినవి: బంగాళదుంపలు 2, చుక్కకూర కట్టలు 2, పచ్చిమిరపకాయలు 3 సన్నగా తరిగినవి, ఉల్లిపాయ 1 సన్నగా తరిగినవి, పసుపు చిటికెడు, కారంపొడి 1 స్పూన్, కొత్తిమీర, కరివేపాకు, ఉప్పు తగినంత, తాలింపు కోసం పోపు దినుసులు. తయారీ విధానం: బంగాళదుంపలను చిన్న ముక్కలుగా తరుక్కోవాలి. కళాయిని వేడి చేసి నూనె వేసి తాలింపు గింజలను తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకుని వేసి వేపుకోవాలి. తరువాత బంగాళదుంపలు ముక్కలు వేసి కాసేపు ఉడకనివ్వాలి. ఇప్పుడు తరిగిన చుక్కకూర, పసుపు, ఉప్పు, కారంపొడి వేసి తక్కువ మంట మీద ఉడకనివ్వాలి. ఆలు చుక్కకూర అన్నం లేదా చపాతీలతో తీసుకుంటే చాలా బాగుంటుంది. చుక్కకూర పచ్చడి కావలసినవి: చుక్కకూర కట్టలు 3, నువ్వుల పొడి 3 టేబుల్ స్పూన్లు, ఉల్లిపాయ 1 సన్నగా తరిగినవి, పసుపు చిటికెడు, ఉప్పు నూనె తగినంత, మసాలా పేస్ట్ కోసం మెంతులు చిటికెడు, మినప్పప్పు 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్, పచ్చిమిరపకాయలు 6 నుండి 7, పోపు కోసం ఆవగింజలు, ఇంగువ, కరివేపాకు, మినప్పప్పు, శనగపప్పు. తయారీ విధానం: కళాయిలో 1 టేబుల్ స్పూన్ నూనె వేసి మెంతులు, మినప్పప్పు, జీలకర్ర వేసి 2 నిమిషాలు వేయించుకోవాలి. చల్లారిన తర్వాత మెత్తగా రుబ్బుకోవాలి. అదే కళాయిలో నూనె వేసి తరిగిన చుక్కకూర వేసి 5 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఉప్పు కూడా చిటికెడు వేసి మరికొంతసేపు ఉడకనివ్వాలి. ఇందులో మెత్తగా రుబ్బిన మెంతిపొడి, తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. నూనెలో వేయించిన పోపు గింజలను ఇందులో కలుపుకోవాలి. చుక్కకూర పచ్చడి అన్నం లేదా చపాతీలతో తీసుకుంటే చాలా బాగుంటుంది. వచ్చే వారం మరొక అంశంతో మీ ముందుంటాం. అంతవరకు సెలవు, ధన్యవాదములు.
విజ్ఞానగానికి స్వాగతం. గత వారం మేము అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాల కోసం, విజేతల జాబితాల కోసం మీరందరూ ఎదురు చూస్తున్నారు కదూ. ఆ ప్రశ్నలకు సరైన సమాధానాలు ఏంటో ఇప్పుడు విందాం. గత వారం మొదటి ప్రశ్న: కత్తెర పురుగు నివారణకు వాడే రసాయనం ఏమిటి? ఆప్షన్ ఏ క్లోరీఫైరిఫాస్, ఆప్షన్ బి మాంకోజబ్. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ ఏ క్లోరీఫైరిఫాస్. గత వారం రెండవ ప్రశ్న: లద్దె పురుగు నివారణకు వాడే రసాయనం ఏమిటి? ఆప్షన్ ఏ 5% వేపగింజల కషాయం, ఆప్షన్ బి ఈమామెక్టిన్. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ ఏ 5% వేపగింజల కషాయం. ఈ రెండు ప్రశ్నలకు సరైన సమాధానాలు పంపిన వారు డాక్టర్ స్వరూప దోమలగూడ, వై రవి పెద్ద కడుమూరు, వాసవి మహబూబ్ నగర్, పి ఉదయ్ పద్మారావు నగర్, వి నాగేశ్వరరావు నర్సాపురం. కేవలం మొదటి ప్రశ్నకు మాత్రమే సరైన సమాధానం పంపిన వారు సంగీత, గంభీరావుపేట, పి కృష్ణమూర్తి పద్మారావు నగర్. కేవలం రెండవ ప్రశ్నకు మాత్రమే సరైన సమాధానం పంపిన వారు ఎవరూ లేరు. వీరందరికీ మా చేనుకబుల తరపున అభినందనలు. ఈ వారం విజ్ఞాన గనిలో మీరందరూ ఎదురు చూసే ప్రశ్నలు ఏంటో ఇప్పుడు విందాం. ఈ వారం మొదటి ప్రశ్న: ప్రొద్దుతిరుగుడు గింజలను 1% తేమ వచ్చే వరకు ఎండబెట్టాలి? ఏ 9-10%, బి 10-15%. ప్రశ్న మరోసారి: ప్రొద్దుతిరుగుడు గింజలను 1% తేమ వచ్చే వరకు ఎండబెట్టాలి? ఏ 9-10%, బి 10-15%. ఈ వారం రెండవ ప్రశ్న: ప్రొద్దుతిరుగుడు విత్తనాలను ఖరీఫ్లో తేలికపాటి నేలల్లో ఏ నెలలో విత్తుకోవాలి? ఏ సెప్టెంబర్ 2 పక్షం నుండి అక్టోబర్ 2 పక్షం వరకు, బి జూన్ 2 పక్షం నుండి జూలై 2 పక్షం వరకు. ప్రశ్న మరోసారి: ప్రొద్దుతిరుగుడు విత్తనాలను ఖరీఫ్లో తేలికపాటి నేలల్లో ఏ నెలలో విత్తుకోవాలి? ఏ సెప్టెంబర్ 2 పక్షం నుండి అక్టోబర్ 2 పక్షం వరకు, బి జూన్ 2 పక్షం నుండి జూలై 2 పక్షం వరకు. గత వారం లాగానే ఈ వారం కూడా మొదటి ప్రశ్నకు సమాధానం ఏ అయితే 1A అని, బి అయితే 1B అని, అలాగే రెండవ ప్రశ్నకు సమాధానం ఏ అయితే 2A అని, బి అయితే 2B అని మీ పేరు, ఊరు టైప్ చేసి 9550704672 నెంబర్ మరోసారి 9550704672 కి ఎస్ఎంఎస్ చేయండి. మీరందరూ వచ్చే వారం చేను కబుర్లలో విజేతలుగా ఉంటారని ఆశిస్తూ ఇక సెలవు, ధన్యవాదములు.
ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం విన్నారు.